मोक्षानिति ज्ञान में साधना కర్మతో కూడినటువంటి జ్ఞానము కాదు, జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని సూత్రకారుడు చెప్పినప్పుడు జైమిని ఆచార్యులు 6 సూత్రాల్లో ఆ విషయాన్ని ఖండించి జ్ఞానం అనేటువంటిది కర్మలో ఒక భాగం మాత్రమే, ఆ కర్మయే మోక్షాన్ని ఇస్తుంది, కాబట్టి ఒట్టి జ్ఞానం మోక్షాన్ని ఇవ్వదు అని తెలియజేస్తూ 6 సూత్రాల్లో ఇంతవరకు 5 సూత్రాలు చెప్తున్నాం, 2, 3, 4, 5, 6, ఇప్పుడు 7వ సూత్రం పూర్వపక్ష సూత్రం, జైమిని ఆచార్యులు చెప్పినటువంటి సూత్రం చెప్తున్నారు. అదేమిటో చూడండి. నియమాచ్చ అంటే నియమం కూడా ఉంది కనుక, ఏమి నియమం? జీవించి ఉన్నంత వరకు కూడా కర్మలు చేస్తూ ఉండాల్సిందే అనే నియమం ఉంది గనక అంటున్నారు. ఎక్కడున్నది ఆ మాట? ఈశావాస్యోపనిషత్తులో చెప్తారు, కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషే చతగం సమాహ అని. జిజీవిషే చతగం సమాహ, నూరేళ్ళు జీవించాలి, కుర్వన్నేవా ఇహ కర్మాణి, కర్మలు చేస్తూనే ఈ లోకంలో 100 ఏళ్ళు జీవించాలి అని చెప్పారు కదా. కాబట్టి కర్మల్ని ఎప్పటికీ వదలకూడదు కదా, జీవించి ఉన్నంత వరకు కూడా కర్మలు చేస్తూ ఉండాలే కదా. ఇంతకంటే నీకు గత్యంతరం లేదు. ఏవం త్వయి నా అన్యథా అస్తి, ఇంకా వేరే మార్గమే లేదు. పైగా ఈ కర్మల వల్ల నీకు ఏ రకమైనటువంటి కళంకము కూడా అంటదు. నా కర్మ లిప్యతే నరే, ఈ కర్మల వల్ల నీకు కళంకం అంటదు అని కూడా చెప్పారు. కాబట్టి జీవితాంతం కర్మలు చేస్తూ ఉండాల్సిందే అని చెప్పారు. కాబట్టి మోక్షాన్ని అందుకునేవాడైనా సరే జీవితాంతం కర్మలు చేస్తూ ఉండాలి, కాబట్టి ఆ కర్మల వల్లనే మోక్షం అని అందులో సూత్రకారుడు చెప్పినటువంటి దాన్ని ఖండిస్తూ ఇక్కడ పూర్వపక్షి చెప్తూ ఉన్నాడు. ఈశావాస్యోపనిషత్తులో మాత్రమే కాకుండా శతపథ బ్రాహ్మణంలో కూడా ఇలాంటి శృతివాక్యం ఒకటి ఉంది. ఏ తద్వై జరామరియం సత్రం యదగ్నిహోత్రం అని. అంటే ఈ మంత్రంలో ఏం చెబుతున్నారంటే కర్మలు తప్పకుండా ఆచరించినటువంటి ఆచరించవలసిందే, కర్మల్ని తప్పకుండా ఆచరించవలసిందే అన్నారు. కాబట్టి కర్మల్ని తప్పకుండా ఆచరించాలన్నా, కర్మలు చేస్తూనే 100 ఏళ్ళు జీవించాలి అన్నా, మొత్తం కూడా కర్మలు చేస్తూ ఉండవలసిందే అని. కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటిది కర్మాంగమే కానీ, కర్మకు ఒక అంగమే, కర్మలో ఒక భాగమే కానీ, జ్ఞానం అనేటువంటిది స్వతంత్రంగా మోక్షాన్ని ఇచ్చేది కాదు అని ఇక్కడ ఈ జైమిని ఆచార్యులు చెప్తున్నారు. దీన్ని ఖండిస్తూ మనకి 13వ సూత్రం, 14వ సూత్రం రెండు కూడా దీని మీదనే వస్తాయి. 13వ సూత్రం ఇది సూత్రకారుడు చెప్తూ ఉన్నటువంటిది, ఆ చెప్పిన దాన్ని ఖండిస్తూ ఉన్నటువంటిది. అదేమిటో చూడండి. నా అవిశేషాత్ నా అవిశేషాత్ అంటే విశేషం లేదు కాబట్టి. ఏ విశేషం? అక్కడ జ్ఞానికే అనేటువంటి విశేషం లేదు గనక అని. కుర్వన్నే వేహ కర్మాణి జిజీ విశేషతకం సమాహాని ఎవరు చెప్పారు, ఎవరి కోసం చెప్పారు అని అంటే జ్ఞానుల కోసం చెప్పినట్టుగా అక్కడేమి లేదు. జ్ఞానుల కోసమే చెప్పినట్టుగా విశేషం లేనందువల్ల తత్వజ్ఞానానికి తత్వజ్ఞాని కోసం చెప్పింది కాదు అని గ్రహించాలి. మరి ఎవరి కోసం చెప్పారు? ఇది సామాన్యమైనటువంటి జనులందరి కోసం చెప్పినటువంటిది. ఇది సాధారణమైనటువంటి విధివాక్యం, అందరికీ లోకంలో ఉన్నటువంటి అందరికీ చెప్పినటువంటి విధివాక్యం. ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనుకునేటువంటి ముముక్షువులు, మోక్షార్థులైనటువంటి వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఎందుకంటే మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని తెలుసు. మరి ఆత్మజ్ఞానాన్ని కనుక పొందాలంటే ఆ ఆత్మజ్ఞానం వాళ్ళకి ఆ బుద్ధిలో ఎక్కాలంటే ఆ బుద్ధిలో దోషాలు లేకుండా ఉండాలి. అంటే మనోబుద్ధులు ఏ రకమైనటువంటి దోషాలు లేకుండా ఉండాలి. అలాగే శరీరం కూడా శుద్ధి కావాలి. శరీరంలో దోషాలు ఉండకూడదు, మనోబుద్ధుల్లో కూడా దోషాలు ఉండకూడదు. ఈ దోషాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకే ఆత్మజ్ఞానం ఎక్కుద్ది. అందుకే ఈశావాస్యోపనిషత్తులో మొట్టమొదటి మంత్రం ఏం చెప్తారంటే మనోబుద్ధుల్ని సరి చేసుకోవడానికి ఉపాయం చెప్పారు. ఏమని చెప్పారు ఇక్కడ, ఈశావాస్యమిదగం సర్వం ఎత్తించ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీద మాతృధ కశ్యం సిద్ధనం అని. అంటే ఈ మొత్తం కూడా పరమేశ్వరుడి చేత, పరమాత్మ చేత వ్యాపించబడి ఉంది. ఈ సమస్త జగత్తు కూడా పరమాత్మ చేతనే వ్యాపించబడి ఉంది, అంతటా పరమాత్మే ఉన్నాడు అనేటువంటి భావన నీ బుద్ధిలో ఉండాలని. అలాగే నీ మనసులో ఏ భావం ఉండాలంటే ఇతరుల యొక్క సొమ్ము కోసం ఆశించవద్దు. తేన త్యక్తేన భుంజీద, అందువల్ల త్యజించి అనుభవించు అని చెప్పడం జరిగింది. ఇది మనసులో ఉండాల్సిన భావన. సరే, ఈ రెండు ఇప్పుడు మనకి ప్రస్తుతం అక్కర్లా. కానీ కుర్వందేహ కర్మ అని ఎందుకు చెప్పారు? శరీర శుద్ధి కోసం చెప్పారు. ఈ రెండు ఈ మంత్రం, మొదటి మంత్రం ఏమో మనోబుద్ధుల శుద్ధి కోసం చెప్పారు, రెండో మంత్రం కుర్వందేవాహ కర్మాణి జిజీ విశేషతకం సమాహానదేమో శరీర శుద్ధి కోసం చెప్పారు. ఎందుకని శరీర శుద్ధి ఎలా అవుతుంది అని అంటే, నువ్వు కర్మలు చేస్తూ ఉన్నట్లయితేనే నీ శరీరం శుద్ధి అవుతుంది, కర్మలు చేస్తుంటేనే నీ మనసు కూడా శుద్ధి అవుద్ది. కర్మలు చేసేది కూడా ఎలా చేయాలంటే కళంకం అంటకుండా ఉండేటట్టుగా చేయాలి. ఏ రకమైనటువంటి కళంకం అంటకుండా ఉండాలి. అందుకని చేసేటువంటి కర్మల్ని నిష్కామ కర్మలుగా చేయి, ఫలాసక్తిని వదిలి చెయ్యి, లేదా కర్తృత్వ బుద్ధి లేకుండా చెయ్యి అని ఇక్కడ ఈ కర్మల్ని చేసేటువంటి విధానాన్ని శరీర శుద్ధి కోసం చెప్పారు. ఈ మనోబుద్ధులు శరీరము అన్నీ శుద్ధి కనుక అయినట్లయితే అప్పుడు జ్ఞానాన్ని అందుకోవడానికి వీలవుతుంది కనుక అదిగో అక్కడ అలా సామాన్యుల కోసం చెప్పారే కానీ మోక్షాన్ని అందుకోవాలి, మోక్షాన్ని అందుకోవడం కావలసినటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళకి కాదు చెప్పింది, జ్ఞానులకు కాదు చెప్పింది అని ఇక్కడ సూత్రకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు జ్ఞానం లేనటువంటి వాళ్ళకి ఏం చెప్పారు, నా కర్మణ నా ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అని మహానారాయణ ఉపనిషత్తులో, కైవల్యోపనిషత్తులో చెప్పారు. నా కర్మణ నా ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అని. కర్మల ద్వారా నీకు మోక్షం రాదు, కర్మల్ని విడిచిపెట్టు. అలాగనే జనబలం వల్ల నీకు మోక్షం రాదు, నా ప్రజయ నా ధనేన, నీ దగ్గర డబ్బు బాగా ఉంది కాబట్టి మోక్షం రాదు, వీటన్నిటి వల్ల రాదు. మరి దేనివల్ల వస్తుంది? దేనివల్ల వస్తుంది? త్యాగేనైకే అమృతత్వ మానసు. త్యాగేన, ఏకేన త్యాగేన, ఒక్క త్యాగం వల్ల మాత్రమే నీకు మోక్షం వస్తుంది. ఏం త్యాగం చేయాలి? నామరూప గుణాలను త్యాగం చేయాలి, కర్మల్ని త్యాగం చేయాలి. అంటే సకామ కర్మల్ని త్యాగం చేయాలి, అంటే కర్మల్లో ఉన్నటువంటి ఫలితాన్ని త్యాగం చేయాలి, ఫలాసక్తిని త్యాగం చేయాలి. ఎప్పుడైతే ఈ కర్మల్ని ఫలాసక్తిని త్యాగం చేస్తావో, ఎప్పుడైతే నామరూప గుణాలను త్యాగం చేస్తావో, అప్పుడే నీకు అమృతత్వ స్థితి. అమృతత్వం ఆనశు, అమృతత్వం ఆనశు, అమృతత్వాన్ని పొందుతావు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే మోక్షానికి కర్మలతో పనిలేదు, ధనంతో పనిలేదు, జనంతో పనిలేదు, నా వెనక ఇంతమంది ఉన్నారని అంటే ఏం ప్రయోజనం లేదు. ఒట్టి త్యాగం వల్ల, ఏకేన త్యాగేన, ఒక్క త్యాగం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది అన్నారు. ఇంకా శృతి వాక్యాల్లో జ్ఞానమే నైవత్తు కైవల్యం అన్నారు. జ్ఞానం వల్లనే కైవల్యం, ఆత్మజ్ఞానం వల్లనే కైవల్యం, ఆత్మజ్ఞానం వల్లనే మోక్షం అని కూడా చెప్పారు. అంతేకాదు ఇంకా భగవద్గీతలో, అంటే స్మృతిలో కూడా భగవానుడు చెప్పాడు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన. ఓ పార్థ, ఈ ముల్లోకాల్లో కూడా నాకు చేయవలసినటువంటి కర్మలు అంటూ ఏమీ లేవు, నాకు కర్తవ్యాలంటూ ఏమీ లేవు, నేను ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ కూడా జనం కోసం చేస్తుంటారు, కానీ నాకు మాత్రం ఏ అవసరం లేదు అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, ఆత్మజ్ఞానం అయినటువంటి వాడికి కర్మలతో పని లేదు. ఆత్మజ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది కనుక, మోక్షం రావడం కోసం ఆత్మజ్ఞానంతో పాటు కర్మల్ని కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ సూత్రకారుడు చెప్పినటువంటి విషయమే, మోక్షాన్ని అందుకోవాలంటే కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే సరిపోతుంది, ఆత్మజ్ఞానం స్వతంత్రంగా మోక్షాన్ని ఇస్తుంది. ఇదే విషయాన్ని 14వ సూత్రంలో మరొక పద్ధతిలో రుజువు చేస్తూ ఉన్నారు. ఆ 14వ సూత్రం చూడండి. స్తుతయే అనుమతిర్వాహ, స్తుతయే అనుమతిర్వాహ అంటే స్తుతయే కేవలం స్తుతించడం కోసమే చెప్పారు. కేవలం జ్ఞానాన్ని స్తుతించడం కోసమే ఇదిగో ఇలా చెబుతున్నారు, కుర్వన్నే వేహ కర్మాణి అంటే జ్ఞానాన్ని స్తుతించడం కోసం, అంటే జ్ఞానం యొక్క గొప్పతనం ఏమిటో తెలియటానికి. ఆ జ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని అందుకోవాలి నాయన. కాబట్టి ఆ జ్ఞానాన్ని కనుక అందుకోవాలంటే, అదిగో నువ్వు ముందుగా నీ శరీర శుద్ధి, మనశ్శుద్ధి, బుద్ధి శుద్ధి ఇవన్నీ కూడా కావాలా, అందుకని కుర్వన్నే వేహ కర్మాణి అన్నారు. సరే, కుర్వన్నే వేహ కర్మాణి అనేటువంటి ఈ శృతి వాక్యాన్ని ఒకవేళ జ్ఞాని కూడా కర్మలు చేస్తూనే జీవించాలి అనేదే ఒకవేళ మీ అభిప్రాయం కనుక అయితే, అలా అనుకుందాం వాదన కోసమని, ఆ జ్ఞానులు కూడా బతికినంతకాలం కర్మలు చేస్తూ ఉండాల్సిందే ఇక్కడ చెప్పారు కదా అని అనుకుందాం అనుకోండి, నిజం కాదు అయినప్పటికీ కూడా ఊరికి వాదన కోసం అనుకుందాం, మరి ఆ కర్మలు జ్ఞానాన్ని అందుకునేటువంటి సామర్థ్యం కలగాలని జ్ఞానాన్ని గొప్పగా చెప్పటం కోసం, ప్రశంసించడం కోసం చెప్పారు. కాబట్టి ఎందుకు చెప్పారు, జ్ఞానాన్ని అందుకునేటువంటి సామర్థ్యం నీకు కలగాలంటే కర్మలు చేయాలయ్యా. కాబట్టి కర్మలు దేనికంటే, నువ్వు జ్ఞానాన్ని అందుకునేటువంటి సమర్థత కలగటానికి, జ్ఞానాన్ని కాదు జ్ఞానం కాదు ఇప్పుడు, జ్ఞానాన్ని అందుకోవడానికి కావాల్సినటువంటి సమర్థత కావాలి నీకు, నీ లోపల ఉన్నటువంటి దోషాలన్నీ పోవాల, అందుకోసం చెప్పారు. అంటే ఇక్కడ జ్ఞానాన్ని ప్రశంసించడమే కనపడతా ఉంది. కాబట్టి జీవించినంత వరకు కూడా కర్మలు చేస్తున్నప్పటికీ తత్వజ్ఞాని అయినటువంటి పురుషుడి యందు గల జ్ఞాన సామర్థ్యం వల్ల కర్మలోపం ఉండదు. ఒకవేళ కర్మలు జ్ఞానైనటువంటి వాడు చేసినా అక్కడ కర్మలోపం అంటూ ఏముండదు. ఇంకా చెప్పాలంటే జ్ఞానికి కర్మలు కళంకాన్నివ్వు. నా కర్మ లిప్యతే నరే అని అక్కడ చెప్పారు కదా, కర్మలు కళంకాన్నివ్వని. ఎవరికి కళంకాన్నివ్వు, సామాన్యుడికి కళంకాన్ని ఇస్తానే ఉంటాయి. కళంకం అంటే ఏమిటి, పుణ్యపాపాలు. కాబట్టి కర్మలు కనుక చేస్తే అటు పుణ్యమో పాపమో రెండు ఏదో ఒకటి వస్తుంది, ఈ రెండు రాబోతే వాసనలన్నా వస్తాయి, కాబట్టి ఇవే కళంకం. అయితే జ్ఞానమైనటువంటి వాడు కనుకైతే, జ్ఞానమైనటువంటి వాడు కర్మలు కనుక చేస్తే ఏ రకమైనటువంటి కళంకం ఉండదు, పుణ్యపాపాలు రావు, వాసనలు పేర్కొవు. ఎందుకని పేర్కొవు, జ్ఞానైనటువంటి వాడు ఎలా చేస్తాడు, తాను చేయడు, చేసేటువంటి దాన్ని చూస్తూ ఉంటాడు. చూసేవాడికి ఏమొస్తుంది, చేసేవాడికి వస్తుంది. కానీ చెట్టు ఎక్కేవాడైతే పడితే పడతాడు, కానీ దూరాన్ని చూసేవాడు ఎందుకు పడతాడు. కాబట్టి ఇక్కడ చేసేవాడికి ఇబ్బంది, చూసేవాడికి ఇబ్బంది లేదు. మరి ఆత్మజ్ఞానం అయినటువంటి వాడు కేవలం అలా జరిగేటువంటి కర్మల్ని కేవల సాక్షిగా చూస్తూ ఉంటాడు, అంతే తప్ప అతడు కర్మలు చేయడు. అందుకని అతనికి ఈ కర్మల కళంకాన్ని ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే జ్ఞాని కర్మలకి కర్తగా ఉండడు, చేసేవాడుగా ఉండడు. అతడు ఆత్మస్థితిలోనే ఉంటాడు, చేసేటువంటి దేహేంద్రియాలని జీవుణ్ణి కేవలంగా చూస్తూ ఉంటాడు. అందువల్ల ఈ కర్మ అనేటువంటిది జ్ఞానానికి సంబంధం లేదు, జ్ఞానం అనేటువంటిది కర్మలో అంగం కాదు, జ్ఞానం అనేటువంటిది స్వతంత్రంగా మోక్షాన్ని ఇచ్చేటువంటి సాధన అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి అన్ని పూర్వపక్ష సిద్ధాంతాలని ఖండిస్తూ ఇంతవరకు ప్రత్యేకంగా ఒక్కొక్క సూత్రాన్ని ఒక్కొక్క సూత్రాన్ని ఏమేమి సూత్రాల ద్వారా ఖండించారో చెప్తున్నాం. ఇంకా 15, 16, 17 మూడు సూత్రాలు మొత్తం మీద జనరల్గా అదిగో చెప్పదలుచుకున్నటువంటి వాటిని ఇంకా మనకు గట్టి చేయటం కోసం చెప్తున్నారు. ఏం గట్టి చేయటం కోసం? జ్ఞానమే మోక్షానికి సాధన, జ్ఞానమే స్వతంత్రంగా మోక్షాన్ని అందించేది, కర్మలతో పని లేదు అనేటువంటి విషయాన్ని రుజువు చేయటం కోసం చెప్తున్నారు. 15వ సూత్రం చూడండి. కామకారేణ చయేకే, కామకారేణ చయేకే. ఇది వాజశ్రేయ శాఖ వాళ్ళు గృహస్థాశ్రమ త్యాగాన్ని చెబుతున్నారు. ఏమని చెప్తున్నారు? ఏతత్ అస్మత్వై తత్పూర్వే విద్వాంస ప్రజాం నా కామయతే కిం ప్రజయా కరిష్యామో ఏషాం నోయమాత్మాయం లోకః. ఇది శృతివాక్యం. ఇది బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటి శృతివాక్యం. దీని యొక్క భావం ఏమిటనంటే, పూర్వం విద్వాంసులైనటువంటి వాళ్ళు సంతానాన్ని కర్మల్ని కోరేవాళ్ళు కాదు. ఇక్కడ విద్వాంసులు అని అంటే ఏదో పండితులని కాదు, ఇక్కడ విద్వాంసులు అని అంటే ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి వారు, ఆత్మజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మ విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు. కాబట్టి బ్రహ్మ విద్యను అభ్యసించినటువంటి బ్రహ్మజ్ఞానులు అయినటువంటి వాళ్ళు సంతానాన్ని కోరరు, కర్మల్ని కూడా కోరేవాళ్ళు కాదు. ఏమంటారు వాళ్ళు? ఈ సంతానం వల్ల, ఈ కర్మల వల్ల ఏమిటి ప్రయోజనం మనకి అని అంటున్నారు. మరి ఏం కావాలి వాళ్ళకి? మనకి ఆత్మలోకం కావాలి అనుకునేవాళ్ళు. ఇది దీని భావం. అంటే విద్వాంసులైనటువంటి వాళ్ళు సంతానాన్ని కర్మల్ని కోరేవాళ్ళు కాదు, ఈ సంతానం వల్ల కర్మల వల్ల మనకేం ప్రయోజనం, మనకు కావాల్సింది ఆత్మలోకము. ఆత్మలోకం అంటే పరమాత్మ స్థానం, అంటే మోక్షస్థానం, కాబట్టి అది కావాలి అని అనుకునేటువంటి అనుకుంటారు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? విద్యా ప్రాధాన్యం, జ్ఞాన ప్రాధాన్యం, ఆత్మజ్ఞాన ప్రాధాన్యం తెలుస్తుంది. ఆత్మజ్ఞానం అనేటువంటిది ఎంత గొప్పదో, ఎంత విశిష్టమైనటువంటిదో, ఎంత అపురూపమైనటువంటిదో, ఎంత దుర్లభమైనటువంటిదో, వీటి ద్వారా మనం తెలుసుకుంటేనే మన జీవితానికి ఒక రకమైనటువంటి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. లేకపోతే ఏదో పురాణాలు విన్నట్టుగా అన్ని వీటిని కూడా విని మనం వదిలేస్తే ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది ఎన్నో జన్మల సుకృతం కారణంగా మనం ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. ఇది దుర్లభమైనటువంటిది ఆత్మజ్ఞానం. ఇది సామాన్యంగా గృహస్థులైనటువంటి వాళ్ళు, సన్యాసులైనటువంటి వాళ్ళు తెలుసుకునేటువంటిది ఆత్మజ్ఞానం అండి. సన్యాసులైనటువంటి వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటారు, మనమేమో ఆ సన్యాస భావంతో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలా. అలా తెలుసుకున్నప్పుడు అది మనకి ప్రయోజనం కలుగుద్ది. ఆ భావం లేకుండా మనం ప్రాపంచికమైనటువంటి విషయాల్లో పూర్తిగా నిమగ్నమై అందులోనే మునిగిపోయి అప్పుడప్పుడు చేయి పైకెత్తినట్టుగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే మనకేమవుతుంది? మళ్ళీ దాంట్లో మునిగిపోవటమే జరుగుతుంది. కాబట్టి ఈ ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనం ఏమిటనేది ఈ సూత్రాల ద్వారా అయినా సరే మనం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం అయినటువంటి వాడు సంతానాన్ని కోరడు, కర్మల్ని కోరడు. మరి దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే జ్ఞానం యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలుస్తుంది. కర్మల వల్ల మోక్షం లేదు అని తెలుసుకొని జ్ఞానాన్నే కోరుతున్నారు వాళ్ళు. జ్ఞానాన్ని కోరేవాళ్ళు కాబట్టేగా కర్మలతో మాకు పని లేదంటుంది. కాబట్టి కర్మలు అవసరం లేదని తెలుసుకున్నటువంటి వాళ్ళు, జ్ఞానం కావాలని తెలుసుకున్నటువంటి వాళ్ళు, మోక్షాన్ని పొందాలని కోరుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి వాళ్ళు కర్మలతో అవసరం లేదు, మాకు జ్ఞానం కావాలి, అలాగే సంతానం వద్దు. ఎందుకంటే సంతానం కనుక కలిగితే ఏమవుద్ది? ఆ కుటుంబంలో మనం ఇరుక్కుపోతాం. ఎందుకంటే సంతానం, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళకి పిల్లలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళకి పిల్లలు, ఈ రకంగా మనం దాంట్లో మునిగిపోతాం. అందుకని మాకు ఈ అక్కర్లా, మాకెందుకు ఇవన్నీ, మాకు కావాల్సింది పరమాత్మ అని చెప్పారు. అందువల్ల ఇక్కడ కూడా జ్ఞానం అనేటువంటిది స్వతంత్రంగా మోక్షాన్ని ఇస్తుంది, కర్మలతో పని లేదు. వాళ్ళు చెప్తారు కర్మలు మాకు అక్కర్లేదు అని. అంటే కర్మలతో పని లేకుండా కేవల జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది అనేటువంటి విషయం కూడా ఇదిగో ఈ బృహదారణ్యకోపనిషత్తులని శృతి వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక 16వ సూత్రం, ఉపమర్దంచ ఉపమర్దంచ. ఉపమర్దం అని అంటే అన్ని వ్యవహారాల నుంచి విముఖత్వం, వైరాగ్యం, అది ఉపమర్దం. ఉపమర్దం అని అంటే అన్ని వ్యవహారాల నుంచి వెనక్కి పోవటం, అంటే ఈ లౌకికమైనటువంటి వ్యవహారాలు అన్ని విడిచిపెట్టేసి పూర్తిగా వైరాగ్యంగా ఉండటం అన్నమాట. ఇక్కడ కూడా బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటి శృతి వాక్యాన్నే మనకి ఉదాహరణగా చూపిస్తున్నారు. యత్ర తస్య సర్వం ఆత్మైవాభూత్ తత్కేన కంపశ్యేత్. ఇక్కడ కూడా క్వశ్చన్ వేస్తున్నారు, విద్యా వ్యవస్థలో బ్రహ్మవేత్తకి సర్వము ఆత్మే అయినప్పుడు, అంటే ఈ జ్ఞానస్థితిలో అంతా ఆత్మే అయినప్పుడు ఇక అతడు దేనితో దేన్ని చూస్తాడు? అసలు ఉన్నదంతా ఆత్మ, తాను ఆత్మ, తనకంటే అన్యముగా రెండవది ఏది లేదు అయినప్పుడు దేన్ని దేనితో చూస్తాడు? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఏదో ఒక వస్తువును చూస్తున్నాం, ఆ వస్తువు నాకంటే వేరుగా ఉంది కాబట్టి ఆ వస్తువుని, నాకంటే వేరుగా ఉన్న వస్తువుని, ఆ వస్తువు కంటే వేరుగా ఉన్నటువంటి నేను ఇదిగో నా కళ్ళతో చూస్తున్నాను. అంటే ఇక్కడ ఏమున్నాయి? మూడు ఉన్నాయి అన్నమాట. చూచేవాడు ఒకడున్నాడు, చూడబడేది ఒకటి ఉంది, చూడటం అనేటువంటి ఒక క్రియ ఉంది. అంటే కర్త, కర్మ, క్రియ మూడు ఉన్నాయి. ఎప్పుడున్నాయి? ఆత్మజ్ఞానం లేనప్పుడు ఉన్నాయి. ఆత్మజ్ఞానం లేనప్పుడు కర్త, కర్మ, క్రియ ఉన్నాయి. ఇప్పుడు రాముడు కుక్కను కొట్టిన అన్నాం అనుకోండి, దీంట్లో కర్త, కర్మ, క్రియ. రాముడేమో కర్త, కుక్కేమో కర్మ, పట్టడమేమో క్రియ. అంటే రాముడు అనేవాడు ఒకడు ఉండాలా, అది కర్త. కొట్టించుకునేటువంటి కుక్క ఒకటి ఉండాలా, అది కర్మ. కొట్టడం అనేటువంటి కర్మ ఒకటి ఉంటుంది, క్రియ ఒకటి ఉండాలా, అదేమో క్రియ. కర్త, కర్మ, క్రియ ఎప్పుడుంటుంది? ఇదంతా కూడా సామాన్యమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఎందుకంటే ప్రపంచము ప్రపంచానికి వేరుగా నువ్వు ఉన్నప్పుడు ఉంటుంది. మనసులు ప్రపంచమే లేక ఉన్నదంతా ఆత్మయి, ఆ ఆత్మ నేనే అయి, నేను తప్ప ఇంకా రెండవదేమీ లేకుండా నేను సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యాన్నయ్యి, ఈ జగత్ అనేటువంటిది లేకుండా ఈ జగత్తంతా యథార్థంగా పరమాత్మే అని తెలుసుకొని అలా ఉన్నప్పుడు మరి ఇప్పుడు కర్త, కర్మ, క్రియ ఎవరు? ఒకడున్నాడనుకోండి, వాడి కర్త అనుకుందాం, మరి వాడికంటే వేరుగా రెండవది ఉంటే కదూ కర్మ, ఉంటే రెండోది ఉంటే కదూ ఏదైనా చేయడానికి వీలయ్యేది. కాబట్టి ఉన్నదంతా ఒక్కటే అయితే, ఉన్నదంతా ఒక్కటే అయితే ఇక చేసేదేమిటి, చెయ్యబడేదేమిటి, చూసేదేమిటి, చూడబడేదేమిటి, ఏమున్నాయి కాబట్టి? కాబట్టి ఏమీ ఉండదు. అంటే కర్త, కర్మ, క్రియ అనేటువంటి త్రిపుటి లేదు. అందుకని అసలు కర్మకి అవకాశమే లేదు. ఆత్మజ్ఞాన స్థితిలో, ఆ జ్ఞాన స్థితిలో, ఆ స్వస్వరూప స్థితిలో అసలు కర్మకు అవకాశం లేదు. స్వస్వరూప స్థితిలో కర్మ చేయాలి అని అంటే తనకంటే వేరుగా ఏదైనా ఉంటేగా కర్మ చేయడానికి, అసలు ఉన్నదంతా తానే కాబట్టి అది త్రిపుటి లేదు కాబట్టి అక్కడ కర్మకు అవకాశం లేదు. అందుకని కర్మ విధి కాదు, కాబట్టి జ్ఞానం కర్మకు అంగం కాదు. జ్ఞానం ఒక్కటే, అది స్వతంత్రం, స్వతంత్రంగానే అది ఫలితాన్ని ఇస్తుంది. 17వ సూత్రం చెప్తున్నారు, 17వ సూత్రం కాదు, ఊర్ధరేతస్సు చ శబ్దేహి, ఊర్ధరేతస్సు చ శబ్దేహి. ఊర్ధరేతస్సు చ అంటే, ఊర్ధరేతస్సు అంటే సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమంలోనే బ్రహ్మ విద్యా శ్రవణం కనిపిస్తుంది. అసలు ఈ బ్రహ్మ విద్య నేర్చుకునేది ఎప్పుడంటే సన్యాసాశ్రమంలో. ఎందుకని సన్యాసాశ్రమం నేర్చుకోవటం? గృహస్థాశ్రమంలో మేము నేర్చుకుంటున్నాం కదండి, మీరు నేర్చుకుంటున్నారు. కానీ నిజమేందనంటే గృహస్థాశ్రమంలో అవకాశం ఉండదు. గృహస్థ ధర్మాలన్నీ పాటించాలి, ఆ సంగతి మీకు కూడా తెలుసు. ఎందుకని? ఏమండి వాళ్ళు రావడానికి వల్ల కదండి, వినటానికి నాకు కుదరదండి అనేటువంటి రోజు వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. కొంతమందికి తరచుగా వస్తుంటుంది, రోజు మార్చి రోజు, రెండు రోజులకి, మూడు రోజులకి అట్లా వస్తూ ఉంటుంది. కొంతమందికి వారానికి 10 రోజులకి వస్తూ ఉంటుంది. కానీ అన్ని వదిలిపెట్టినటువంటి సన్యాసికి నాకు కుదరదండి అనే, అసలు కుదరదండి, నువ్వు అందుకోసమే ఉన్నావు. ఈ జ్ఞానాన్ని పొందటం కోసమే సన్యాసాశ్రమం అని. సన్యాసాశ్రమం అని అంటే కాషాయ గుడ్డలు కట్టుకొని ఉన్నటువంటిది అనుకోబడదు, అన్ని విడిచిపెట్టినటువంటి. అంటే ఏమి పట్టకుండా, లౌకికమైనటువంటి వ్యవహారాలు ఏమి పట్టకుండా, కేవలం మోక్షాన్ని అందుకోవాలనుకున్నటువంటి వాడు అన్నింటినీ వదిలిపెట్టి కేవలం పరమాత్మ జ్ఞానమే నాకు కావాలనుకున్నటువంటి వాడు, అదిగో అటువంటి వాడే సన్యాసి. అది అటువంటి సన్యాసాశ్రమంలోనే ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందుకోవటానికి వీలవుతుంది. అందువల్ల కూడా విద్య అనేది కర్మాంగం కాదు అని. అంటే సన్యాసాశ్రమంలో కర్మలు చేయటం ఉండదు. సన్యాసాశ్రమం అంటే ఏంది? అన్ని కర్మలు వదిలిపెట్టేది. సన్యాసాశ్రమం అంటే అగ్నులు వదిలిపెట్టాలి. అంటే అగ్నిహోత్రం కూడా చేయకూడదు, యజ్ఞయాగాదులు చేయకూడదు, సన్యాసి యజ్ఞయాగాదులు చేయకూడదు. కావాలంటే చేస్తా ఉంటే దూరంగా కూర్చోవచ్చు, కానీ ఆయన మాత్రం చేయకూడదు. అది సన్యాసాశ్రమ ధర్మం. అంటే కాషాయ వస్త్రాలు వేసుకున్నటువంటి వాళ్ళకి, వాళ్ళకి మాత్రం కొన్ని నిషేధాలు ఉంటాయి. కాబట్టి సన్యాసం అని అంటే కర్మని విడిచిపెట్టడమే సన్యాసం. కర్మలన్నింటినీ సన్యసిస్తే సన్యాసం అని అన్నారు. సన్యాసం అంటే పూర్తిగా వదిలిపెడతాం. సన్యాసం, న్యాసం అంటే వదిలిపెడతాం, పూర్తిగా వదిలిపెడతాం. మళ్ళాగా వదిలిపెడతాం కాదు, వదిలిపెట్టే వదిలి గట్టిగా పట్టుకోవటం కాదు. అదేమంటే సన్యాసం, పూర్తిగా వదిలిపెట్టేసేయటం, అది సన్యాసం. అప్పుడు బ్రహ్మ విద్యాశ్రవణం. ఎందుకంటే అన్ని వదిలినటువంటి వాడికి ఇక మనసులో ఏముండదు, పసిపిల్లవాడి మనసు ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. అందుకని చెప్పింది చెప్పినట్టు ఎక్కువ. విద్యాభ్యాసం ఎప్పుడు చేస్తారు? ఓ ఇద్దరికైతే 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత బడికి పంపించేవాళ్ళు. సరే ఇప్పుడైతే 3 ఏళ్ళకైనా నడుతున్నారు, ఇంట్లో అడ్డం లేకుండా పోతారు. సరే 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడిని బడికి పంపిస్తే వాడు చక్కగా అక్కడి నుంచి చదువుకోవటం ప్రారంభిస్తాడు. వాడు చదువుకునేటువంటి చదువుని చదువురానటువంటి వాళ్ళకి 50 ఏళ్ళకో 40 ఏళ్ళకో వయోజన విద్యా పాఠశాలలు పెట్టి చెప్పబోతే వీడికి 1 రోజులో వచ్చింది వాళ్ళకి 10 రోజులు పట్టింది. ఎందుకని? అది ఎందుకో మీకు తెలుసు. ఎందుకంటే అప్పుడప్పుడు మీరు కూడా అనుకుంటారు కదా, ఏమండి గుర్తుంటలేదండి, చెప్పలేకపోతున్నామండి. మరి అన్నీ విని ఎందుకు చెప్పలేకపోతున్నారు? కాబట్టి దీంతో పాటు చాలా వింటున్నారు. మరి అవన్నీ కూడా ఉండి లోపల కొట్టుకుంటా ఉంటాయి, అవి కొట్టుకుంటుంటాయి, ఏమో బలహీనంగా పడిపోతుంటాయి, అయ్యేమో బలంగా ఉంటుంది. అందుకని చెప్పి ఈ కాస్త మనకు గుర్తుండదు, అవి కాస్త గుర్తుంటా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమిటంటే అన్నీ విడిచిపెట్టినటువంటి వాడికి చక్కగా చెప్పింది చెప్పినట్టుగా, గురువు బోధించింది బోధించినట్టుగా చక్కగా అర్థమైపోయింది. అందుకనే పూర్వకాలంలో ఈ పుస్తకాలు లేవు, గ్రంథాలు లేవు, రాసుకోవడానికి నోట్సులు లేవు, పెన్నులు లేవు, పెన్నుల్లో ఇంకులు లేదు, లేకపోతే రీఫిల్స్ లేవు. ఏమీ లేనటువంటి రోజుల్లో మరి ఎట్లా కుదిరింది? గురువేమో చెబుతాడు, శిష్యుడేమో పలుకుతాడు, అంతే. ఆ తర్వాత ఏం చేస్తాడు శిష్యుడు? శిష్యుడు మళ్ళీ ఆ బోధ అయిపోయిన తర్వాత వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని అంతకుముందు ఏదైతే గురువు చెప్పాడో, తాను ఏదైతే పలికాడో దాన్ని మళ్ళీ మననం చేసుకుంటాడు. అంటే మళ్ళీ బట్టి పడతాడనమాట. అది ఆ ప్రకారంగా ఈ గురు పరంపరగా ఇదిగో ఈ జ్ఞానం అనేటువంటిది వచ్చింది. అంతేగాని ఇప్పుడు మాదిరిగా ఇవాళ వినకపోతే పుస్తకం చదువుకుంటే సరిపోద్దండి అనుకోవటానికి బుక్స్ ఉండేవి కాదు. ఆ విధంగా వాడు చెప్పింది చెప్పినట్టుగా విని అర్థం చేసుకునేవాడు. ఒక్క విషయం కూడా అటు ఇటు పోవటానికి వీల్లేదు. వాళ్ళ మనసు ఎటు పోదు. మనకంటే మన మనసులు చాలా రకాలుగా పోతూ ఉంటాయి. ఇంటి దగ్గర వాళ్ళ మీద పోవచ్చు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల మీద పోవచ్చు, లేకపోతే మనం ఏదో కొనుక్కోవాలనుకున్నటువంటి వస్తువుల మీద పోవచ్చు, లేకపోతే పక్కింటోళ్ళు బయట ఎక్కడికో పోతాము మీరు కూడా రాండి అని అంటే అవి కొనుక్కోవడానికి, వాళ్ళకి ఏదో సలహా చెప్పడానికి పోవచ్చు, ఇవన్నీ రకరకాలుగా పోతా ఉంటాయి. కానీ వాళ్ళకేంద్రంటే ఎక్కడికి పోవు, ఎందుకంటే ఇవన్నీ వదిలేశారు కాబట్టి. అందుకని ఇక్కడ సన్యాసులైనటువంటి వాళ్ళకి ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది శ్రవణం చేయటానికి అత్యద్భుతమైనటువంటి సమయము అని. అంటే అన్నీ విడిచిపెట్టినటువంటి వాడికే, కర్మలు విడిచిపెట్టినటువంటి వాడికే బ్రహ్మ విద్యా శ్రవణం చెప్పారు కాబట్టి ఈ బ్రహ్మ విద్యకి ఈ కర్మలకి సంబంధం లేదు. అన్నీ వదిలిపెట్టినటువంటి వాడికే బ్రహ్మ విద్య అని చెబుతున్నారు కాబట్టి ఈ బ్రహ్మ విద్యకి దీనికి సంబంధం లేదు. బ్రహ్మ విద్య స్వతంత్రమైనటువంటిది, కర్మలన్నీ వదిలిన తర్వాతనే జ్ఞానము. ఏత ఏవ ప్రవ్రాజినో లోకమిచ్చంత ప్రవ్రజంతి అని బృహదారణ్యక ఉపనిషత్తు ఉంది. అంటే ఆత్మలోకాన్ని కోరుతూ సన్యాసులు సమస్త కర్మల్ని సన్యసిస్తారు అని. ఇలా చెప్పటం వల్ల ఆత్మజ్ఞానం స్వతంత్రంగానే మోక్షాన్ని ఇచ్చేటువంటిది అని సిద్ధాంతం. అంటే ఏం చెప్తున్నారు, ఆత్మలోకాన్ని కోరుతూ అంటే మోక్షాన్ని కోరుతూ సన్యాసులు అన్ని కర్మల్ని సన్యసిస్తారు అని. కాబట్టి జ్ఞానం వల్లనే మోక్షం అనేటువంటిది నిష్కర్ష. కనుక మోక్షాన్ని పొందటానికి కర్మతో ప్రమేయం లేదు. మోక్షాన్ని పొందాలంటే ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానమే తప్పనిసరైనటువంటి అవసరం అని మనకి ఇక్కడ తెలిసిపోతుంది. దీంతో మొదటి అధికరణం ఈ 17 సూత్రాలతో అయిపోయింది. దీంతో 6 సూత్రాలు మాత్రం పూర్వపక్షి, 11 సూత్రాలేమో ఈ సూత్రకారుడి. ఇక రెండవ అధికరణంలోకి వస్తే పరామర్శాధికరణం అని అంటారు దీన్ని. ఈ రెండవ దాంట్లో ఇంతవరకు బ్రహ్మ విద్య అనేటువంటిది స్వతంత్రంగానే పురుషార్థ సాధన మోక్ష సాధన అని రుజువు చేయటం జరిగింది. ఇంతవరకు మనం ఇన్ని ఈ పూర్వపక్ష సిద్ధాంతాలను ఖండిస్తూ బ్రహ్మ విద్య లేదా బ్రహ్మజ్ఞానం ఇది మాత్రమే మోక్షానికి సాధన అని తెలుసుకోవటం జరిగింది. అలాగే సన్యాసాశ్రమంలో కర్మలకు స్థానం లేదు అని కూడా ఇప్పుడు చివరిలో తెలుసుకున్నాం. సన్యాసాశ్రమంలో కర్మలకు స్థానం లేదు అని ఇప్పుడు దీన్ని పట్టుకొని మళ్ళీ పూర్వపక్ష సిద్ధాంతాలు కొన్ని బయటకు వస్తా ఉన్నాయి. సన్యాసాశ్రమంలో అసలు కర్మలు ఉండవా అది ఒకటి. సన్యాసాశ్రమంలో కర్మలు అసలు ఉండవా? అసలు సన్యాసాశ్రమం అనేది ఒకటి ఉందా? అంటే సన్యాసాశ్రమం అనేది ఆశ్రమాల్లో ఒకటి పాటించాల్సిందిగా ఉన్నదా లేదా? ఎందుకనంటే త్రయోధర్మస్కంద అని వేదం మూడు ఆశ్రమాలనే చెబుతుంది. ఈ త్రయోధర్మస్కంద అనేటువంటిది శృతివాక్యం, అదేదో మనం తర్వాత చెప్పుకుంటాం. ఈ త్రయోధర్మస్కంద అంటే త్రయోధర్మస్కంద అంటే ధర్మానికి మూడు శాఖలు ఉన్నాయి అని. మూడు శాఖలు అంటే మూడు ఆశ్రమాలు ఉన్నాయి, అందుకని అక్కడ మూడు ఆశ్రమాలే ఉన్నాయని చెబుతున్నారు. కాబట్టి అసలు సన్యాసాశ్రమం ఉందా? ఇక మూడోది, సన్యాసాశ్రమంలో అగ్నిహోత్రాది కర్మలు లేవు కదా. అగ్నిహోత్రాన్ని విడిచిపెడితేనే కదా సన్యాసాశ్రమం. అగ్నిహోత్రానికి ఉద్వాసం చెప్పినటువంటి వాడికి వాడు పుత్రఘాతకుడు అవుతాడని చెప్పి ఉంది కదా. అగ్నిహోత్రాన్ని వదిలిపెడితే పుత్రఘాతకుడు అవుతాడని తైత్రీకారణ్యకం చెప్తుంది. కాబట్టి తైత్రీకారణ్యం ప్రకారం సన్యాసం కనుక తీసుకుంటే వాడు పుత్రఘాతకుడు అవుతాడు, సన్యాసం తీసుకోవడానికి వీల్లేదు, అందుకని సన్యాసం లేదు అనేటువంటి భావాన్ని చెప్పడానికి ఈ జైమిని మహర్షి మళ్ళీ ఇక్కడ ఓ సూత్రాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది 18వ సూత్రం. ఈ సూత్రాన్ని ఖండిస్తూ 19వ సూత్రం మనకి వివరంగా వస్తుంది. 18వ సూత్రం పూర్వపక్ష సూత్రం, అదేమిటి చూడండి. పరామర్శం జైమిని ఆచోదనచ్చ ఆపవదతి పరామర్శం జైమిని ఆచోదనచ్చ ఆపవదతి. బ్రహ్మ సంస్థోమృతత్వమేతి ఇందా చెప్తున్నానే ఏది త్రయోధర్మస్కందనే దాంట్లో చివరి మాటిది. త్రయోధర్మస్కంద అని చెప్పిన దాంట్లోనే చిట్ చివరి వచ్చేది ఈ బ్రహ్మ సంస్థో అమృతత్వమేతి అనేటువంటిది వస్తుంది. ఈ వాక్యాల ద్వారా, ఈ శృతి వాక్యాల ద్వారా అంధ పరంపరా న్యాయాన్ని అనుసరించి, అంధ పరంపరా న్యాయం అని అంటే గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపిస్తాడంట. ఓ గుడ్డివాడు దారి తెలివి పోతా ఉంటాను, ఇంకో గుడ్డివాడు నేను చూపిస్తాను రమ్మన్నాడంట. అదిగో ఆ ప్రకారంగా అంధ పరంపరా న్యాయాన్ని అనుసరించి సన్యాసాశ్రమాన్ని చెప్పినయే కానీ అసలు సన్యాసాశ్రమే లేదు అని జైమిని మహర్షి అభిప్రాయం. ఇది లేదు అని చెప్పడానికి ఇంకోటి ఏంది, విరహ. అది విరహ మొదలైనటువంటి శృతులు సన్యాసాశ్రమాన్ని నిషేధిస్తున్నాయి. విరహ అనేది అదే ఒక శృతి వాక్యం, ఇది సన్యాసాశ్రమాన్ని నిషేధిస్తున్నది అని. ఇప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి ఆ సూత్రం ఏమిటో, ఆ శృతి వాక్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. త్రయోధర్మస్కంద అనేది జాగ్రత్తగా అర్థం చేస్తుంది. త్రయోధర్మస్కంద యజ్ఞాధ్యయనం దానం ఇది ప్రథమ, తపయేవ ద్వితీయ, బ్రహ్మచర్యాచార్య కులవాసి తృతీయ, అత్యంతమాత్మానం ఆచార్య కులేవ సాధయన్ సర్వయతే పుణ్యలోకా భవంతి బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి ఇందా చెప్తున్నాం. బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి, ఇది చివరి మాట. మొదటి మాట ఏమో త్రయోధర్మ స్కంధ, ఇది చాంద్రోపనిషత్తులో 2వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట. ఏమిటి దీని యొక్క భావం? ధర్మానికి 3 విభాగాలున్నాయి, అంటే 3 ఆశ్రమాలున్నాయి. త్రయోధర్మ స్కంధ ధర్మానికి 3 ఆశ్రమాలున్నాయి. ఈ 3 ఆశ్రమాల్లో ఏమిటా 3 ఆశ్రమాలు ఇక్కడ చెప్తున్నారు? యజ్ఞం, అధ్యయనం, దానం ఇది ప్రథమ అన్నారు. యజ్ఞము, వేదాధ్యయనము, దానం, ఈ ధర్మాలు మొదటి ఆశ్రమం. అంటే మొదటి ఆశ్రమం అంటే గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలు ఏంటంటే యజ్ఞం చేయటం, వేదాధ్యయనం చేయటం, అలాగనే దానం చేయటం. ఈ 3 కూడా గృహస్థాశ్రమ ధర్మాలు. ఇక 2వది తపస్సు అనేటువంటిది, అది తపస్సు అనేటువంటిది 2వది వానప్రస్థాశ్రమం. వానప్రస్థంలో ఏం చేయాలంటే తపస్సు. అలాగనే ఇక యజ్ఞము, వేదాధ్యయనము, దానం అనేటువంటి ధర్మాలు మొదటి ఆశ్రమం, తపస్సు అనేటువంటిది 2వ ఆశ్రమం, ఇది వానప్రస్థం. గురుకుల వాసంలో జరిపేటువంటి బ్రహ్మచర్యం 3వది. అంటే పిల్లవాడిని విద్యాభ్యాసం కోసం పంపిస్తాం కదా, అలాగనే ఇక్కడ కూడా జ్ఞానాన్ని అందుకోవడం కోసమని తగినటువంటి గురువు దగ్గరికి ఉపనిషత్తుల జ్ఞానం కోసం కూడా పంపిస్తారు. అక్కడ బ్రహ్మచర్య స్థితిలో, బ్రహ్మచర్యంలో ఉండాలి. కాబట్టి గురుకుల వాసంలో బ్రహ్మచర్యం అనేటువంటిది 3వది. అంటే దీన్ని నైష్టిక బ్రహ్మచర్యం అని కూడా అంటారు. ఇలా చెప్పి ఈ 3 చెప్పారు కదా, త్రయోధర్మ స్కంధాన్ని. ఒకటి అది గృహస్థం, 2వది వానప్రస్థం, 3వది బ్రహ్మచర్యం అని చెప్పి ఏం చెప్పారు ఇక్కడ? సర్వయేతే, వీళ్ళందరూ కూడా ఎవరందరూ? ఈ గృహస్థ, వానప్రస్థ, బ్రహ్మచర్య ఆశ్రమాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా 3 ఆశ్రమాల వారు పుణ్యలోకా భవంతి, పుణ్యలోకాలను అందుకుంటారు. అంటే వాళ్ళ వాళ్ళ ధర్మాలను కనుక నిర్వర్తించినట్లయితే వాళ్ళు పుణ్యలోకాలను అందుకుంటారు. మోక్షాన్ని అందుకుంటారని చెప్పాల, వాళ్ళు పుణ్యలోకాలను అందుకుంటారు అన్నారు. మరి అది చివరి మాట ఏమో ఆయన వదిలిపెట్టాడు, ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి అన్నారు. బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి అని అంటే బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు, బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు, బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు, ఓంకారోపాసన చేసినటువంటి వాడు, అదిగో అటువంటి వాడు ముక్తిని పొందుతాడు. అమృతత్వం ఏతి, అమృతత్వం అంటే మోక్షం, కాబట్టి మోక్షాన్ని పొందుతాడు అని చెప్పాడు. ఈ చెప్పినటువంటి దాంట్లో ఆయన ఏం చేశాడంటే, అదిగో 3 ఆశ్రమాలు చెప్తారు కదా, కాబట్టి 3 ఉన్నాయి, 4వది లేదు అన్నాడు. ఆ 4వది లేదంటానికి మళ్ళీ ఇంకో ఉదాహరణ కూడా చెప్తాడు. సరే అది కూడా ఇక్కడ చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ 3 ఆశ్రమాలనే చెప్పారు కనుక సన్యాసాశ్రమాన్ని చెప్పలేదు కనుక ఆశ్రమాలు 3, సన్యాసాశ్రమం లేదు అంటున్నాడు జైమిని ఆచార్యులు. అంతేకాదు శృతి సన్యాసాశ్రమాన్ని నిషేధిస్తున్నది అని మళ్ళీ ఇంకో మాట చెబుతున్నాయి. సన్యాసాశ్రమాన్ని నిషేధిస్తున్నది శృతి అంటున్నాడు. ఎందుకని? అదిగో తైత్రీక ఆరణ్యకంలో ఉన్నటువంటి శృతి వాక్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. వీరహావాయేష దేవానాం యో అగ్నిముద్వాసయతే అని. అంటే అగ్నిహోత్రానికి ఉద్వాసన చెప్పినటువంటి వాడు, అంటే అగ్నిహోత్రాన్ని మానేసినటువంటి వాడు, అగ్నిహోత్రాన్ని చేస్తూ చేస్తూ మానేసినటువంటి వాడు వీరఘ్నుడు అవుతాడు. వీరఘ్నుడు అంటే మహావీరుడు కాదు, పుత్రఘాతకుడు అవుతాడు. వీరఘ్నుడు అంటే పుత్రఘాతుడు, పుత్రఘాతకుడు అవుతాడు అని. మరి అగ్నుల్ని వదలాలి కదా సన్యాసి, అగ్నుల్ని వదిలితే పుత్రఘాతకుడు అవుతాడు కదా, అందుకని సన్యాసాశ్రమం చెప్పాల. కాబట్టి సన్యాసాశ్రమం ప్రసక్తే లేదు. సన్యాసాశ్రమం శృతి ప్రమాణ సమ్మతం కాదు, అసలు ప్రమాణ సమ్మతం కాదు అని జైమిని అభిప్రాయం. ఈ 2 జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇప్పుడు 19వ సూత్రంలో సూత్రకారుడు దాన్ని ఖండిస్తూ ఉన్నాడు. ఎలా ఖండిస్తున్నాడు? 19వ సూత్రం చూడండి. అనుష్ఠేయం బాధరాయణ
సామ్యశ్రుతే
అనుష్ఠేయం బాదరాయణ సామ్యశ్రుతే. సన్యాసాశ్రమం అనుష్ఠింపదగిందే, ఆచరించదగినదే అని బాదరాయణుల యొక్క అభిప్రాయం. ఆయన ఏం చెప్పాడు, సన్యాసాశ్రమం అసలు లేదు, అది నిషేధం అన్నాడు. ఈయన ఆచరించదగిందే అంటున్నాడు. మరి ఆచరించదగిందే అని అంటే ఆయన చెప్పిన మాటని ఈయన ఖండించాలి కదా. అందుకని ఇప్పుడు త్రయోధర్మస్కంధ అనేటువంటి ఆ సూత్రాన్ని తీసుకొని ఎదుగో దాని అర్థాన్ని, అక్కడ చెప్పిన అర్థమే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, ఈ త్రయోధర్మస్కంధ అనేటువంటి శృతి వాక్యంలో మూడు ఆశ్రమాలతో పాటు సన్యాసాశ్రమాన్ని కూడా చెప్పారు. సన్యాసాశ్రమాన్ని చెప్పలేదని ఆయన అంటున్నాడు, కానీ సన్యాసాశ్రమాన్ని కూడా చెప్పారు. మూడు ఆశ్రమాలు ఏం చెప్పారు, ధర్మానికి మూడు ఆశ్రమాలు ఉన్నాయి. మొదటిదేమో గృహస్థాశ్రమం, రెండోదేమో వానప్రస్థం, మూడోదేమో గురుకులంలో బ్రహ్మచర్యం అని చెప్పి అక్కడ మూడు ఆశ్రమాలను చెప్పి ఈ మూడు ఆశ్రమాలకి ఒకే ఫలితంగా ఏం చెప్పారు, సర్వయేతే పుణ్యలోకా భవంతి అన్నారు. వీళ్ళందరికీ కూడా పుణ్యలోకాలు దక్కుతాయి అని ప్రవృత్తి ధర్మాన్ని చెప్పారు. చెప్పి ఊరుకున్నారా, ఈ ముగ్గురికి కూడా పుణ్యలోకాలు దక్కుతాయని చెప్పి ఊరుకోవాలా. మరి ఇంకేం చెప్పారు ఆ తర్వాత, ఆ తర్వాత బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి అని బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడికి, ఓంకారోపాసన చేసినటువంటి వాడికి, ఓంకారోపాసన అదో మనం మాండుక్యోపనిషత్తులో చెప్తున్న ఓంకారోపాసన యొక్క ప్రాధాన్యత, కేవలం ఓంకారోపాసన వల్ల మోక్షం వస్తుందని అక్కడ చెప్పుకున్నాం. ఈ ఓంకారోపాసన ఎవరైతే చేస్తారో అటువంటి వాడు అమృతత్వం, అమృతత్వాన్ని అందుకుంటాడు అంటే మోక్షాన్ని అందుకుంటాడు అని నివృత్తి ధర్మాన్ని చెప్పారు. మరి ఎవరు ఈ బ్రహ్మనిష్ఠుడు, ఈ ఓంకారోపాసన చేసేటువంటి వాడు, ఈ బ్రహ్మనిష్ఠుడు, ఈ బ్రహ్మజ్ఞాన తత్పరుడైనటువంటి వాడు, సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాడు. సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాడు అంటే సర్వాన్ని త్యజించినటువంటి వాడు, అన్నింటినీ విడిచిపెట్టినటువంటి వాడు అని. కాబట్టి ఇక్కడ సన్యాసాశ్రమాన్ని దాని ఫలితాన్ని కూడా చెప్పారు, మిగిలిన మూడు ఆశ్రమాలని చెప్పారు, ఆ మూడు ఆశ్రమాల ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని చెప్పారు, సన్యాసాశ్రమాన్ని చెప్పారు, దీనివల్ల వచ్చేటువంటి ఫలితాన్ని చెప్పారు. అందువల్ల సన్యాసాశ్రమం ప్రమాణ సమ్మతమే అని బాదరాయణుల యొక్క సిద్ధాంతం. అంతేకాకుండా తర్వాత ఉన్న మంచి ముఖ్యమైనటువంటి మాట చెప్పాడు, విరహావాయేష అని. అంటే సన్యాసాన్ని నిషేధించింది ఈ శృతి వాక్యం అన్నాడు కదా. ఎందుకని, అగ్నిహోత్రానికి ఉద్వాసన చెప్పినటువంటి వాడు పుత్రఘాతకుడు అవుతాడు అని ఉంది. మరి అగ్నిహోత్రానికి ఉద్వాసం చెప్పాలిగా సన్యాసాశ్రమంలో వచ్చినాడు కాబట్టి పుత్రఘాతుడు కావడానికి సిద్ధంగా ఉండాలిగా. అంటే సన్యాసాశ్రమంలో ప్రవేశించేవాడు పుత్రఘాతకుడు కావడానికి ఒప్పుకోవాలి. ఎవడొప్పుకుంటాడు, ప్రయోజనం ఏదైనా కలగాలి కానీ నష్టం కలిగితే ఎవడొప్పుకుంటాడు. అందుకని సన్యాసాశ్రమం లేదు అని అక్కడ తేల్చారు. మరైతే అసలు నిజం ఏమిటి, ఏమిటనంటే అగ్నిహోత్రాన్ని విధించింది అసలు ఎవరికి, అగ్నిహోత్రాన్ని విధించింది గృహస్థులైనటువంటి వారు. గృహస్థులైనటువంటి వారు అగ్నిహోత్రాన్ని తప్పకుండా చేయాలి కనుక అలా చేస్తాడు. ఒకవేళ అగ్నిహోత్రాన్ని కనుక ఉద్వాసం చెప్పాడు ఆ గృహస్థుడైనటువంటి వాడు పుత్రఘాతకుడు అవుతాడు అని అక్కడ అర్థం. కాబట్టి అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టినటువంటి వాడు పుత్రఘాతకుడు అవుతాడు కాబట్టి, అగ్నిహోత్రాన్ని వదిలేవాడు సన్యాసి కాబట్టి అందుకని సన్యాసం పనికిరాదు అని ఆయన చెబుతున్నాడు. ఈయనేం చెబుతున్నాడు, అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టినటువంటి వాడు అంటే అగ్నిహోత్రం అసలు ఎవరికి విధించబడ్డది, ఎవరు అగ్నిహోత్రాన్ని చేయాల్సింది, గృహస్థులైనటువంటి వాడు చేయాలి. మరి గృహస్థులైనటువంటి వాడు కనుక అగ్నిహోత్రాన్ని చేయక అలసత్వం వలనో, చేతగాంతనం వలనో, లేకపోతే ఆ ఎందుకులే చేస్తే మనకేం ప్రయోజనమో మానుకున్నాడు అనుకోండి, వాడు పుత్రఘాతకుడు అవుతాడు. సన్యాసాశ్రమ ధర్మం ఏమిటి, అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టాలి. అక్కడ పుత్రఘాతకుడు అవుతాడు అనేటువంటి మాట లేదు, అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టడమే సన్యాసం. సర్వ వ్యవహారాలని కూడా, లోక లౌకిక వ్యవహారాలను కూడా వదిలిపెడతమే సన్యాసం. కాబట్టి సమస్తాన్ని పరిత్యజించినటువంటి పరివ్రాజకులైనటువంటి వాళ్ళకి, జ్ఞానులై సర్వాన్ని సన్యసించినటువంటి సన్యాసుల కోసం చెప్పినటువంటి మాట కాదు. గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూ ఆ ధర్మాన్ని ఎవరైతే నిర్వర్తించరో అదిగో వాళ్ళ కోసం చెప్పినటువంటి మాట ఈ పుత్రఘాతుడు అవుతాడు. కాబట్టి సన్యాసాశ్రమం శృతి సమ్మతమే. అంతేకాదు మరొక ముఖ్య విషయం కూడా ఉంది ఇక్కడ, ఏమిటంటే ఇది కూడా శృతుల్లో ఉన్నటువంటి మాటే, బ్రహ్మచర్యాత్యేవ ప్రవ్రజే అన్నారు. అంటే బ్రహ్మచర్యం నుంచి కూడా సన్యసించవచ్చు అని, బ్రహ్మచర్యం నుంచి కూడా సన్యసించవచ్చు అని శృతుల్లో ఉంటే సన్యాసాశ్రమం లేకపోతే సన్యసించవచ్చు అని చెబుతాడు. కాబట్టి సన్యాసాశ్రమం అనేటువంటిది శృతి సమ్మతమైనటువంటిదే, బ్రహ్మచర్యం నుంచి కూడా సన్యసించవచ్చు అని చెప్పారు. అందువల్ల ఇది శృతి సమ్మతమైనటువంటి సిద్ధాంతం అని ఇక్కడ తేలిపోతాం. మరొక విషయం కూడా మనం తెలుసుకోవాలి, బ్రహ్మ సంస్థో అమృతత్వమేతి అన్నటువంటి శృతిలో ఏ ఆశ్రమంలో ఉన్నటువంటి వాడికైనా అమృతత్వం లభిస్తుందా లేక సన్యాసికేనా అని సంశయం. అక్కడ మూడు ఆశ్రమాలని ముందు చెప్పారు, తర్వాత నాలుగో ఆశ్రమాన్ని చెప్పారు. మరి అమృతత్వం అనేటువంటిది మొత్తానికి వచ్చుద్దా అని అంటే మొత్తానికి కాదు. ఎందుకంటే పై ముగ్గురికి తే పుణ్యలోక భవంతి అని వచ్చింది కదా, ఆ ముగ్గురికి పుణ్యలోక ప్రాప్తి చెప్పారు కాబట్టి వాళ్ళకి మోక్షం లేదు, ఈ బ్రహ్మ సంస్థుడికే మోక్షం. అంటే బ్రహ్మజ్ఞానంలో ఉన్నటువంటి వాడికే మోక్షం. సంస్థ అంటే సమాప్తి అని అర్థం. బ్రహ్మ సంస్థ అంటే బ్రహ్మములో సమాప్తి చెందినటువంటి వాడు, అంటే బ్రహ్మములో కలిసిపోయినటువంటి వాడు, బ్రహ్మములో ఐక్యమైపోయినటువంటి వాడు. కాబట్టి ఇతర వ్యవహారాలు ఏమీ లేకుండా బ్రహ్మమునందు నిలిచినటువంటి వాడే సన్యాసి. కనుక సన్యాసి అని అంటే ఏదో కషాయ వస్త్రాలు ధరించి లోకుల కోసమని వస్త్రాలు ధరించిన వాడు కాదు, కాషాయ వస్త్రాలు ధరిస్తేనే సన్యాసి అవతారం అనుకొని ధరించేవాడు కాదు. మరి ఎవరయ్యా అనంటే అన్ని లౌకిక వ్యవహారాలని ఎవరైతే వదిలిపెడతారో అతడే సన్యాసి. లౌకిక వ్యవహారాలు వదిలిపెడితే సన్యాసి. అతడు బ్రహ్మచారిగా ఉండొచ్చు, గృహస్థుగా ఉండొచ్చు, వానప్రస్థుడిగా ఉండొచ్చు, ఎలా ఉన్నా సరే అన్ని లౌకిక వ్యవహారాలు వదిలిపెట్టి కేవలం పరమాత్మే కావాలి అనేటువంటి భావన. దీన్నే మనకి ఒక్క చిన్న మాటలో చెప్పండి, తీవ్ర ముముక్షుత్వం అని కూడా మనకి సాధన చతుష్టయ సంపదలో ఉన్నారు. అంటే తీవ్ర ముముక్షుత్వం అంటే ముముక్షుత్వం తప్ప నాకు ఇంకేమో, మోక్షం తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు, ఆ మోక్షం తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు సన్యాసి. సన్యాసి అంటే తిట్టనుకో బాగా, సన్యాసి అని అంటే చాలా గొప్ప, నిజమైనటువంటి సన్యాసి గొప్ప. కానీ కొంతమంది సన్యాసులు ఆ సన్యాసి అనేటువంటి పదానికి విలువ తీసేస్తున్నారు కాబట్టి అదిగో అది ఒక తిట్టు మాదిరిగా అయిపోయింది. అంతే తప్ప సమస్తమైనటువంటి లౌకిక వ్యవహారాలని వదిలిపెట్టి కేవలం పరమాత్మ కోసమే ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఎవరైతే మోక్షమే నాకు పరమార్థము పరమ లక్ష్యము అని అనుకుంటారో, మోక్షం కోసం ఏమైనా త్యాగం చేస్తాను ఏమైనా వదిలేస్తాను అని అనుకుంటారో, అన్నిటినీ వదిలేస్తాడో దేన్ని పట్టించుకోకుండా ఉంటాడో అదిగో అటువంటి వాడు సన్యాసి. అదే సన్యాసాశ్రమం. అదిగో అటువంటి వాడికే బ్రహ్మజ్ఞానం, అటువంటి వాడే బ్రహ్మములో నిలుస్తాడు, అటువంటి వాడే మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి ఇదిగో ఈ ప్రకారంగా మనకి మోక్షానికి బ్రహ్మజ్ఞానమే అనేటువంటి విషయము రుజువైపోయింది. మోక్షం కావాలంటే బ్రహ్మజ్ఞానమే. అలాగనే ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది అన్నీ విడిచిపెట్టినటువంటి వాడికే అది పూర్తిగా అందుబాటులో ఉంటుంది. అంటే జ్ఞానాన్ని నేర్చుకోవటం వేరు, దాన్ని మననం చేసి అర్థం చేసుకోవటం వేరు, దాన్ని స్థిరపరచుకోవటం వేరు, దానిలో నిలవటం లేదు. కాబట్టి నిలవాలి అని అంటే మాత్రం సన్యాసి కావాలి, నేర్చుకోవడానికి మాత్రం సన్యాసి కావాలని రూలేదు లేదు, అయితే మంచిది కానీ సన్యాసి కావక్కర్ల. కానీ కొన్నైనా లక్షణాలు ఉండాలి, కాస్త సన్యాసి లక్షణాలు ఉండాలి. అంటే ప్రాపంచిక విషయ వ్యామోహం లేకుండా ఉండాలి అంతే. అంతవరకు మనం తెలుసుకుంటే చాలు, ఇదే బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడికి మాత్రమే మోక్షం. బ్రహ్మజ్ఞానం లేకుండా ఎన్ని రకాల కర్మలు చేసినా, ఎంత పుణ్యకర్మలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాలు చేసినా, ఎన్ని పూజా పురస్కారాలు చేసినా, ఏమి చేసినా సరే మోక్షం అనేటువంటిది లేదు. దీన్నే వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు స్పష్టంగా మనకి ముందు శ్లోకాల్లో చెప్పారు. ఎందుకని, కేవలం అదిగో మోక్షాన్ని పొందాలి అని అంటే ఇదిగో ఇలాగని, అది కనుక కాకపోతే అది ఒకటి చెప్పారు, బ్రహ్మశతాంతరేపి, 100 జన్మల కాలం బ్రహ్మ పుట్టిపోయేటువంటి 100 జన్మలైనా సరే ఈ కర్మల వల్ల మాత్రం మోక్షం రాదు అని అక్కడ చెప్పడం జరిగింది. అదిగో ఇక్కడ ఉన్నటువంటి దాన్నే అక్కడ ఆ మాటలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇంతవరకు మనం ఈ 2 విషయాల్ని మనం ఇంతటితో పూర్తి చేసాం. మరి రేపు మరొక అధికరణలో రేపు మళ్ళీ మనం ప్రారంభించాం.